మత్తయి సువార్త 23వ అధ్యాయంలో గమనిస్తే పరిసయ్యుల్లో ఉన్నటువంటి వేషధారణ గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎత్తి చూపుతూ ఆ సందర్భంలో వారు తమను తాము హెచ్చించుకుంటారు, వారు ఒక రోజున తగ్గించబడతారు. అయితే మీరు నా శిష్యులుగా ఉండదలిస్తే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మీరు హెచ్చించబడతారు అని మరి ఆ పాఠాన్ని శిష్యులకు చెప్పాడు. ఆ తర్వాత లూకా సువార్త 14వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక విశ్రాంతి దినమున ఒక పరిసయ్యను ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డాడు. ఆయన అక్కడ భోజనానికి వెళ్ళినప్పుడు ఆ భోజన పంక్తిలో కొంతమంది అగ్రపీఠములను ఆక్రమించి కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారు అందరికన్నా గొప్పవారు అనేటువంటిది చూపించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క సందర్భాన్ని కూడా ప్రభు ఉపయోగించుకుని అక్కడ కూడా తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని చెప్పాడు. మూడవ సందర్భము ఇది దేవాలయానికి ఇద్దరు మనుషులు వచ్చారు. మనకు ఆ స్టోరీ తెలుసు, ఒకడు సుంకరి, మరొకడు పరిసయ్యుడు. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఒకడేమో లోపలికి వచ్చాడు, పరిసయ్యుడు లోపలికి వచ్చాడు, చాలా గొప్ప గ్రాండ్ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో తన యొక్క నీతిని గురించి ఆయన చాలా ఎక్కువగా మాట్లాడి చెప్పుకున్నాడు. సుంకరి బయటే ఉండి పాపిని నన్ను కరుణించమని పలికాడు. ఆ ఇద్దరి గురించి యేసు ప్రభు చెప్పిన తర్వాత ఈయన చెప్పినటువంటి మాట, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. సో ఇంతకీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ తన శిష్యులకు, లేకపోతే తన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలకు ప్రభు ఏం నేర్పిస్తున్నాడు? చాలా సామాన్యంగా మనం గ్రహిస్తే వినయం గురించి ఆయన నేర్పిస్తున్నాడు, తగ్గింపు గురించి ఆయన నేర్పిస్తున్నాడు, లేకపోతే దీన మనస్సును కలిగి ఉండటం గురించి ఆయన నేర్పిస్తున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో హ్యూమిలిటీ అని అంటారు. హ్యూమిలిటీ అనేది ప్రపంచంలో చాలా అరుదైనటువంటి విషయంగా ఈ రోజున మనకు కనబడుతోంది. చాలా మందిలో అది లేదు అని కొట్టొచ్చినట్లు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన లోకము అలాంటిది. మన లోకము దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క విధానానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో నడుచుకునేటువంటి లోకం. మనము స్కూల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కాలేజ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మనము ఒక ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు, లేకపోతే లీడర్షిప్ సెమినార్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు నేర్పించేది ఏంటంటే మిమ్మల్ని మీరు అసర్ట్ చేసుకోండి, అంటే మిమ్మల్ని మీరు గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేయండి, మీరు గొప్పవారు అనుకోండి, అండ్ మిమ్మల్ని మీరు గొప్పవారిగా లోకానికి ప్రజెంట్ చేసుకోండి, మీరు అతిశయించండి, మీరు మరి హెచ్చుగా ఉండండి అనేటువంటి విషయాలని వారు మనకు నేర్పిస్తున్నారు. అండ్ మన చిన్నతనంలో కూడా మనం గమనిస్తే చిన్నప్పటి నుండి కూడా మనము డంబముతో అధికారము చెలాయించేటువంటి రీతిలో పెంచబడతాం, పెరుగుతాం. అంతేగాని వినయ మనస్కులముగా, దీన మనస్కులముగా పెంచబడేటువంటి పరిస్థితి చాలా తక్కువ. అలాంటి స్థితిలో పెరిగేటువంటి వారు కూడా చాలా తక్కువ. ఒక మాటలో చెప్పాలంటే వినయం అనేది నిజంగా చాలా మందికి తెలియదు. ఒక ఆయన అన్నాడు, ఒక కుక్కకి పిల్లికి ఉన్నటువంటి తేడా ఏంటో చాలా మందికి తెలియదు అని. కుక్కకి పిల్లికి ఉన్నటువంటి తేడా ఏంటో మనం తెలుసుకుందాం. కుక్క తన యజమానుడు దాన్ని ప్రేమించి పెంచి చాలా చక్కగా చూసుకుంటున్నప్పుడు అది పట్టరాని సంతోషంతో తోక ఊపుకుంటూ ఎప్పుడు యజమాని చుట్టే తిరుగుతూ అనుకుంటుందంట, ఈయన ఎంత మంచి దేవుడు అని. అయితే పిల్లిని కూడా ఒక యజమాని పెంచి దాన్ని చక్కగా చూసుకుంటున్నప్పుడు అది, దానికి మీసాలు ఉంటాయని మీకు తెలుసు కదా, దాని మీసాల్ని మెలియలేదు కానీ మీసాల్ని, అది నవ్వినప్పుడు మీసాలు ఇట్లా నిక్కబొడుచుకుంటాయంట. అట్లా పిల్లి తన మీసాల్ని నిక్కబొడుచుకొని అది అనుకుంటుందంట, ఈయన నాకు ఇన్ని సేవలు చేస్తున్నాడు, నేను ఒక దేవుణ్ణి ఉండాలి అని. సో ఆ భక్తుడు ఏమంటాడంటే లోకములో ఇంకా చాలా మంది పిల్లులుగానే ఉన్నారు అంటాడు. ఎందుకంటే మనము ఏదో గొప్ప, మనమేదో గ్రేట్, మనల్ని మనం హెచ్చించుకోవాలి, మనల్ని మనం అందరికన్నా పైన ఉంచుకోవాలి అన్నది మానవుడికి ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం. అందుకని మనిషికి వినయం అంటే విలువ తెలియదు. అండ్ ఈ లోకంలో వినయానికి స్థలము లేదు, స్థానము లేదు. ఎందుకంటే లోకమంతా కూడా డంబముతో, డాబుతో, అధికారముతో, గర్వముతో, విర్రవీగుడుతనముతో నిండిపోయి ఉంది. లోకంలో ఉన్నటువంటి సిండ్రోమ్ని ఏమంటారు తెలుసా? సూపర్ స్టార్ సిండ్రోమ్ అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక స్టార్ అనుకుంటారు, కాకపోతే ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయ్యేందుకు, ఆ పై స్థితిలోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ మెంటాలిటీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మెంటాలిటీ కాదు. ఈ మెంటాలిటీ ఎక్కడి నుండి వచ్చిందో బైబిల్ గ్రంథంలో మీరు యెషయా 14వ అధ్యాయం చదివినా, లేకపోతే ఎహెచ్కేలు 28వ అధ్యాయం చదివినా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరలోకములో దేవుడు మాత్రమే హెచ్చింపబడి, దేవుడు మాత్రమే ఆరాధింపబడాల్సినటువంటి ఆ పరలోకములోనే ఒకప్పుడు ఆయన యొక్క దూతగా, ఆయన చేత సృష్టింపబడినటువంటి లూసిఫర్ అనేటువంటి వాడు తను తాను హెచ్చించుకోబోయాడు. అక్కడ దేవుడు అతనికి అలాంటి అవకాశం ఇవ్వలేదు, అక్కడ నుండి పడద్రోశాడు. కనుక వాడు పడిపోయిన తర్వాత వాడి యొక్క ఫిలాసఫీని లోకంలోనికి నింపేశాడు. ఫస్ట్ టైం వాడు చేసినటువంటి బోధ దేనికి సంబంధించిందో మీరు గమనించారో లేదో, ఆదికాండం 3వ అధ్యాయం చదివితే సాతాను వచ్చి మొదటి మానవులతో చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? మీరు ఆ యొక్క పండు తిన్న దినాన్న దేవతలైపోతారు అన్నాడు. అంటే మీరు దేవతలైపోతారు, మీకు అంతా తెలిసిపోతుంది, మీరు ఎవరో మాట వినాల్సిన అవసరం ఉండదు, మీరు ఎవరి చేతో నడిపించబడాల్సినటువంటి పని ఉండదు. సో సాతాను హృదయ వాంఛను మనుషుల ద్వారా తను తీర్చుకుంటున్నాడు అన్నది చాలా మంది యొక్క అభిప్రాయం. జార్జ్ స్విన్నాక్ అనేటువంటి ఒక భక్తుడు ఒక మాట అంటుంటాడు, ప్రైడ్ ఈజ్ ద షర్ట్ ఆఫ్ ద సోల్ పుట్ ఆన్ ఫస్ట్ అండ్ పుట్ ఆఫ్ లాస్ట్ అంటాడు. అంటే గర్వము అనేది మన ఆత్మకు మనం తొడుక్కునే చొక్క, అన్నిటికన్నా మొదట మనం దాన్ని నేసుకుంటాం, అన్నిటికన్నా చివర మనం దాన్ని విప్పుతాం. అంటే మన బతుకంతా మనం దేన్ని తొడుక్కొని బతుకుతున్నాం? గర్వాన్ని తొడుక్కొని బతుకుతున్నామని జార్జ్ స్విన్నాక్ అంటాడు. మనుషులకు చూపించే బుద్ధి ఉంది, తెలుసు కదా మీకు, మనందరికీ తెలుసు ఇది. చిన్నప్పటి నుండే కొత్త బట్టలు కొనగానే పక్కింటికి వచ్చేస్తాడు, న్యూ క్లోత్స్, ఎస్ఆర్ నువ్వు ఎంతమంది చేశారు ఆ పని. ఇప్పటికి కూడా పెద్దగా అయిన తర్వాత కూడా మనం ఇప్పుడు చెప్పము కానీ వచ్చి నిలబడి చూపిస్తుంటాం. చాలా మందికి మంచి అవకాశం ఎక్కడో తెలుసా కొత్త బట్టలు చూపించుకోవడానికి? చర్చ్. ఆ చర్చిలో ఒక అకేషన్, క్రిస్మస్ కావచ్చు, ఈస్టర్ కావచ్చు, చర్చ్ యానివర్సరీ కావచ్చు, మరొకటి కావచ్చు. కొత్త బట్టలు వేసుకోవడం తప్పు కాదు, కొత్త బట్టల్ని ఇతరులు ప్రశంసించడం, దాంట్లో మీరు బాగున్నారంటే బాగుంటుంది, మీ బట్టలు బాగున్నాయంటే మీ పరువు పోయారు. సో మనిషికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దే వాంట్ టు షో ఆఫ్ దేర్ అపియరెన్స్, వారి యొక్క పైవేషాన్ని, వారి అందాన్ని, వారి ఆకర్షణను చూపించుకోవాలి అని తపతపలాడే వారు కొంతమంది, వారి అబిలిటీస్ని చూపించుకోవాలి అనుకునేటువంటి వారు కొంతమంది, వారు చేసేటువంటి యాక్టివిటీస్ని చూపించాలి అని అనుకునేటువంటి వారు కొంతమంది, లేకపోతే వారికి ఉన్నటువంటి గొప్ప గొప్ప అంబిషన్స్ గురించి ఇతరులు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు కొంతమంది. దీంట్లో అంత తప్పు అని నేను చెప్పట్లేదు, కాకపోతే దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఒకవేళ గర్వం అవుతే, ఒకవేళ నిన్ను నీవు హెచ్చించుకోవడం అవుతే మాత్రం అది దేవుడి దృష్టిలో చాలా హీనమైన ఉంటుందన్నది మనం తెలుసుకోవాలి. భక్తుడు డిఎల్ మూడీ గారు ఒక మాట అనేవారు, బీ హంబుల్ ఆర్ యు విల్ స్టంబుల్ అనేవాడు ఆయన. నీవు తగ్గింపు కలిగి ఉండకపోతే నీవు తొట్రిల్లు పడిపోతావు అని చెప్పేవాడు. అది మనందరం కూడా మనస్కరించగలిగినటువంటి ఒక మంచి విషయం. గర్వం అనేది ప్రధానమైనటువంటి పాపము, గర్వం అనేది పురాతనమైనటువంటి పాపము, అండ్ గర్వం అనేది అనేకులను పడగొట్టినటువంటి పాపము. గనుక మనల్ని మనం తగ్గించుకోవడంలో మనకు దేవుడు కల్పించేటువంటి భద్రత, మనల్ని మనం తగ్గించుకొని బ్రతకడం ద్వారా దేవుడి యొక్క దీవెనను మనం పొందడానికి దేవుడు మనకిచ్చేటువంటి ఆ యోగ్యత మరొక రకంగా మనకు లభించదు. నాకు ఎప్పుడు ఒక వ్యక్తి అంటే ఇంకా ఆశ్చర్యమే, ఆయన ఇంకా నాకు పూర్తిగా అర్థం కాలేదు, అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని తిప్పండి, 2 సమూయేలు 14:25-26 మనం చదువుదాం. 2 సమూయేలు 14:25-26 ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. ఆ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్షాలోము యొక్క సౌందర్యాన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలందరితో కంపేర్ చేశాడు. నిజంగా యాక్చువల్గా ఇశ్రాయేల్లో అప్పుడు ఇంకా దావీదు బతికే ఉన్నాడు. ఎస్ఆర్నో అంటే అబ్షాలోము దావీదు కన్నా అన్నగాడు. దావీదు గురించి బైబిల్లో దావీదును ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎర్రబుగ్గల బాలుడు, లేకపోతే చాలా అందమైనటువంటి యువకుడుగా దావీదు బైబిల్లో మనకు పరిచయం చేయబడ్డాడు. అయినప్పటికీ కూడా అఫ్కోర్స్ దావీదు ముసలివాడైపోయాడని మనం అనుకోవచ్చు, కానీ నిజంగా దావీదు కన్నా గొప్ప సౌందర్యం గలవానిగా అబ్షాలోము ఉన్నాడు. అతడు అబ్షాలోముకు ఇస్రాయేలులో అసలు పోటీ అనేది లేదు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. నా దేవుడు అంతగా ఒక వచనాన్ని, ఒక లైన్ని అతడి అందాన్ని గురించి రాయించాడంటే అతని అందం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అసలు బైబిల్ ఇస్ నాట్ యునో బ్యూటీ డిస్క్రైబ్ చేసేటువంటి పుస్తకం కాదు. అయినా కూడా ఒక మగోడి అందాన్ని బైబిల్లో ఒక వచనం నిండా దేవుడు మనం తెలుసుకోవడానికి వివరించాడంటే అతడి యొక్క అందం అంతా ఇంత కాదనమాట. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. గ్రీకు వీరుడు అంటారో ఇంకేమంటారో మీ ఇష్టం, కానీ అంత గొప్ప అందగాడు అనమాట. అండ్ ఇప్పుడు అలాంటి హీరోలు మీరు ఎక్కడ భూతద్దం పెట్టి వెతికినా మీకు కనిపించరు, అంత గొప్ప అందం ఉన్నటువంటి వ్యక్తి. తన తల వెంట్రుకలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తునికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోముకున్నటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే అతనికి చాలా అందమైనటువంటి జుట్టు ఉండేది. సిల్క్ హెయిర్ అనమాట. సన్ సిల్క్ షాంపూతో వచ్చే సిల్కీనెస్ కాదు, రియల్ సిల్కీనెస్ తో ఉన్నటువంటి జుట్టు. అండ్ ఎంత పొడవాటి జుట్టు అంటే స్త్రీలందరూ పాపం ఆ జుట్టును చూడగానే పాపం ఓర్వలేకపోయేవారు. అయ్యో మాకుండాలి జుట్టు అబ్షాలోముకు వచ్చింది ఏంటరా బాబు అనుకునేవాళ్ళు. వాళ్ళు ఎన్ని బ్యూటీ పార్లర్లకు పోయి ఎంత దువ్వినా ఆ టైప్ జుట్టు మాత్రం వారికి వచ్చేది కాదు. సో అబ్షాలోము యొక్క జుట్టు ప్రతి సంవత్సరం ఎంతగా పెరిగేదంటే ఆయన కత్తిరించినప్పుడు దాని వెయిట్ అంత ఉండేది. అంత గొప్ప వ్యక్తి అంటే అంత అందమైన వాడు, అలాంటి జుట్టు కలిగినటువంటి వాడు, రాజకుమారుడిగా ఉన్నటువంటి వాడు. అతనికి ఏ లోపము లేదు పైన, కానీ అతని లోపమంతా అంతరంగములో ఉంది. ఆ లోపం ఏంటంటే గర్వం. ఎంత గర్విష్టంటే దేవుని చేత ఎంపిక చేయబడి దేవుని చేత ఇస్రాయేలు దేశమునకు రాజుగా నియమించబడినటువంటి దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి దావీదు మీదనే తిరుగుబాటు చేసినటువంటి వానిగా, సొంత తండ్రి మీద తిరుగుబాటు చేయడం ఒక పెద్ద పాపం అయితే, దేవుడి చేత నియమించబడి దేవుని యొక్క హృదయానుసారుడిగా ఉన్నటువంటి దావీదు దేవుని యొక్క ప్రియుడు అతని మీద తిరుగుబాటు చేయడం మరింకా విర్రవీగుడు అంటారు. అంత ఘోరమైనటువంటి పాపమును అబ్షాలోము చేశాడు. కనుక ఒక రోజున దేన్ని బట్టి అతడు అతిశయించాడో అదే అతన్ని పట్టుకుని చంపడానికి కారణమైంది. మీరు తర్వాత ఇంకొక వచనాన్ని కూడా చదువుకోవచ్చు. 2 సమూయేలు 18:9 మనం చూస్తే అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి నీ మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయెను. ఆ తర్వాత మీరు అదే అధ్యాయంలో కిందికి వెళ్లి చదివితే అతన్ని యోవాబు బాణములతో కొట్టి చంపేస్తాడు. అతని తల ఒక చెట్టులో ఇరుక్కుపోయింది. అంటే యాక్చువల్గా అతని తల వెంట్రుకలు ఇరుక్కుపోయాయని బైబిల్ మనకు చెప్పట్లేదు, కానీ చాలా మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఆ యొక్క జుట్టు ఒత్తుగా ఉండేది గనుక ఆ యొక్క చిక్కుబడినటువంటి కొమ్మల్లోనికి పోయి అది అలా లాకిన్ అయి ఉండొచ్చు. అందుకని అతడు తల కూడా దాని కిందికి వచ్చినప్పటికీ, మెడ కింద కొమ్మలు వచ్చినప్పటికీ అతడు అక్కడ ఊగులాడుతున్నటువంటి పరిస్థితికి వచ్చి ఉండాలి. సో ఏ గర్వముతో అతడు జీవించే ప్రయత్నం చేశాడో అదే గర్వము ఒక రోజున అతడిని నాశనం చేసింది అని బైబిల్ గ్రంథం మనకు చెప్తోంది. అందుకనే దేవుడు పదే పదే అనేక చోట్ల మనకు నేర్పిస్తున్నది ఏంటంటే వినయం అనేది అహంకారానికి వ్యతిరేకంగా ఉండేటువంటిది, అతిశయానికి వ్యతిరేకంగా ఉండేటువంటిది, వ్యర్థమైనటువంటి గుణానికి వ్యతిరేకంగా ఉండేటువంటిది. కనుక మన జీవితంలో దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి మరో విషయం ఏంటంటే ఆయన దీన మనస్కుడు కనుక ఆయనను వెంబడించి ఆరాధించేటువంటి మనందరం కూడా మనలో మనం దీన మనస్సును ఉత్పత్తి చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఆ పరిస్థితి ఈ రోజున చాలా మందిలో మనకు కనిపించదు. బాన్ అనేటువంటి పట్టణంలో బీదువన్ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి మ్యూజిషియన్, ఆయన యొక్క మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో ఆయన కట్టినటువంటి సంగీత అంటే ఆయన చేసినటువంటి మ్యూజిక్ కోసం వాడినటువంటి పెద్ద పియానో అక్కడ ఉంచబడింది. చాలా మంది సందర్శకులు వచ్చి దాన్ని చూస్తూ ఉంటారు. ఒకసారి ఒక యంగ్ అమెరికన్ విద్యార్థిని అక్కడికి వచ్చింది. ఆమె లోపలికి వచ్చి చూసిన తర్వాత ఆ పియానోను చూసిన తర్వాత మురిసిపోయి దాని దగ్గరికి వచ్చి నిలబడి అక్కడే పక్కనున్నటువంటి మ్యూజియం గార్డ్ను అడిగింది, నేను ఒక్కసారి దాన్ని వాయించడానికి అనుమతిస్తావంటే ఆయన అనుమతి లేదు అన్నాడు. వెంటనే ఆమె జోబులో నుండి $100 తీసి వాడి చేతిలో పెట్టగానే వాడు దాన్ని సైలెంట్ గా పట్టుకొని 2 నిమిషాలు మాత్రమే దాన్ని టచ్ చేసి వాయించని చెప్పాడు. సో ఆమె వాయించేసిన తర్వాత సంతోషం పట్టలేక, ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బీదూవన్ గారు వినియోగించినటువంటి పియానోను ముట్టుకొని వాయించడానికి ఆమెకు అవకాశం లభించింది. ఆమె అడిగింది అనమాట, ఇక్కడికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పియానిస్టులు వచ్చినప్పుడు వారు కూడా దీన్ని ముట్టుకొని వాయించుంటారు కదా అంటే ఆ గాడ్ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఇటలీలో అందరికన్నా ప్రపంచ ప్రముఖుడైనటువంటి ప్యాడ్రెస్కి ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఆయన వాయించే అవకాశం పొందినప్పుడు ఆయన దాని దగ్గరికి కూడా రాకుండా ఒక మాట అన్నాడు, బీదూవన్ గారి పియానో ముట్టడానికి కూడా నాకు అర్హత లేదు అన్నాడు. సో గొప్పవారెప్పుడు నిండుకుండా తొనకదు, ఖాళీ కుండలు శబ్దం ఎక్కువ. సో గొప్పవారికి తెలుసు ఎక్కడుండాలో, గొప్పవారికి తెలుసు ఏది తాకాలో ఏది తాకకూడదో. వారు వారి యొక్క స్థానాన్ని ఎప్పుడూ మర్చిపోరు, వారి స్థితి నుండి ఎప్పుడూ పైకి ఎదిగేందుకు ప్రయత్నం చెయ్యరు. అయితే చాలా మంది చిన్న మనస్సులు కలిగినటువంటి చిన్న మనుషులు పైకి లేచే ప్రయత్నం చేస్తుంటారు. నాకు చాలా ప్రియమైనటువంటి ఒక వచనము యెషయా 57:15. ఈ వచనము చాలా ఇష్టమైన వచనం, ఎందుకంటే దాంట్లో దేవుడు ఒక గొప్ప ఆధిక్యతను ఇస్తున్నాడు. కాకపోతే అది అందరికీ లభించట్లేదు, ఒక లక్షణము కలిగినటువంటి వారికి మాత్రమే ఆ ఆధిక్యత లభిస్తోంది. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని అంటాడు. సో దేవుడు రెండు స్థలాల్లో నివసిస్తాడు, ఒకటి హైయెస్ట్ హెవెన్స్ లో పరలోకంలో ఆయన ఉంటాడు, రెండవది హంబ్లెస్ట్ పర్సన్ దగ్గర ఉంటాడు, చాలా తను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి దగ్గర దేవుని యొక్క నివాసం ఉంటుంది. లేకపోతే వాని హృదయంలో, ఆమె యొక్క హృదయంలో దేవుడు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడని దేవుడు చెప్తున్నాడు. సో మీలో దేవుని సన్నిధి నాతో ఉండాలి అని అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ పొండి, ఆయన యొక్క సన్నిధి మీ జీవితంలో పెరుగుతూ పోతుంటుంది. అండ్ మీ జీవితంలో ఇంకా దేవుని సన్నిధిని మీరు అనుభవించే వారిగా ఉంటారు. ఒక భక్తుడు అందుకే అంటాడు, హ్యూమిలిటీ ఇస్ ద షాడో ఆఫ్ గాడ్ అని. వినయం అనేది దేవుని యొక్క నీడ, ఎక్కడ వినయం ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు అన్నది మనము తెలుసుకోవడం చాలా అవసరం. సో మన జీవితంలో క్రైస్తవ భక్తి విధానంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం చాలా గొప్ప విషయం. కాకపోతే వినయము కలిగినటువంటి వారు మాత్రమే ఆ పని చేయగలరు. గర్విష్ఠులు ఎవరిని ప్రేమించరు, ఎసర్ను గర్విష్ఠులు ఎవరిని ప్రేమించరు, ఎందుకంటే గర్విష్ఠికి ఎవరు కనిపించరు, గర్విష్ఠి వాణ్ణి వాడే చూసుకుంటాడు. ఒక పెద్ద గురువు గారి దగ్గరికి శిష్యులు వచ్చినప్పుడు ఆయన వారికి ఒక టెస్ట్ పెట్టేవాడు. వచ్చిన ప్రతి ఒక్కడి ముందు అద్దం పెట్టి వాడికి చూపించినప్పుడు, ఆ రోజుల్లో అద్దం వెనకాల సిల్వర్ కోటింగ్ ఉండేది కాదు, సో ప్లెయిన్ అద్దం పెట్టినప్పుడు అద్దం గుండా వారు చూసేవారు. సో ఏం కనిపిస్తుందో చెప్పేవారు. ఆ తర్వాత ఈయన ఏం చేశాడంటే దాని వెనకాల వెండిపూత పూయించాడు. పూయించిన తర్వాత పెట్టగానే వారికి వారే కనిపించడం మొదలుపెట్టారు. సో రెండు రకాలుగా అన్నమాట, దాని గుండా మనం చూడొచ్చు, లేకపోతే దాంట్లో మనల్ని మనం చూసుకోవచ్చు. వెనకాల ఏదన్నా పూత ఉందంటే వెంటనే మనము దాంట్లో కనిపిస్తాం. సో మన లైఫ్లో గర్వం ఉన్నప్పుడు మనకు ఎవరు కనిపించరు, మనకు మనమే కనిపిస్తాం. అండ్ చాలా మంది దేవుణ్ణి చూడలేకపోవడానికి, దేవుని యొక్క విషయాలను చూడలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వారి జీవితంలో ఉండకూడనటువంటి గర్వం వారిలోనికి చొరబడింది. జాన్ ఫ్లేవల్ అనేటువంటి భక్తుడు ఒక మాట అంటాడు, తమను తాము ఎరిగినటువంటి వారు గర్వముతో జీవించరు, తమ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు వినయము కలిగి ఉంటారు అని. మరొకసారి చెప్తాను, నన్ను ఎరిగినటువంటి నేను గర్వించలేను, అండ్ ఆయనను తెలుసుకున్నటువంటి నేను తగ్గించుకునే జీవిస్తాను. సో మన జీవితంలో దేవుడి గురించినటువంటి అవగాహన మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనము వినయ మనస్కులముగా జీవించడానికి అవకాశం ఉంది. అందుకనే దేవుడి వాక్యంలో దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నట్టు మనము తెలుసుకోవడానికి ఆయన పనిచేశాడు కనుక మనం తెలుసుకోవడం చాలా అవసరం. కాకపోతే చాలా మంది కోల్పోయేది ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోకుండా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలకు దూరంగా వారి జీవితాన్ని గడిపేస్తుంటారు. Romans 7:18 పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, ఈ మాటను కేవలము ఆయన వ్యక్తిగతంగా ఆయన గురించి మాత్రమే చెప్పట్లేదు, మానవాళి అంతటి గురించి చేసినటువంటి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏంటి, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. సో మనలో మంచిది ఏదీ లేదు, మనము అతిశయించగలిగినటువంటిది ఏదీ లేదు, మనము గర్వించగలిగినటువంటిది ఏదీ లేదు, వెర్రవీగుటకు మనకు అసలు కారణం అనేది ఏదీ లేదు. అలాంటప్పుడు గర్వంతో మనం ఎందుకు జీవించాలి? ఈ పరిస్థితినే లవదికీయ సంఘానికి యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చూపించే ప్రయత్నం చేశాడు. Romans 3:17 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆ మాటలు మనం విందాం. యేసు ప్రభు ఆ సంఘంలో ఉన్నటువంటి వారి పరిస్థితిని ఎరిగిన వాడు కనుక వారిని ఆయన వివరించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి మాటలు వినియోగించి వారిని వివరించాడో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. Romans 3:17, నీవు దౌర్భాగ్యుడవు అన్నాడు. దౌర్భాగ్యుడు అంటే రెచెడ్ అని అర్థం అన్నమాట, అంటే ఇక దానికన్నా దుర్భాగ్యము కలిగినటువంటి వాడు మరొకడు ఉండడు. అంటే ప్రభు అలాంటి మాట వినియోగించడానికి కారణం ఏంటి? ఆయన స్పష్టంగా వారిని చూసినప్పుడు, వారిని పరీక్షగా చూసినప్పుడు, మనం కూడా కొంతమంది మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని పరీక్షించిన తర్వాత వారి యొక్క గుణము కావచ్చు, వారు చేసే పని కావచ్చు, వారికి ఉన్నటువంటి ఇతర విషయాలు కావచ్చు, వాటిని క్షుణ్ణంగా గమనించిన తర్వాత వారి గురించి మనం మాట్లాడుతుంటాం. ఏ నువ్వు పనికిరావు, ఏ నువ్వు ఇది నువ్వు అది అని మనం వారి గురించి చెప్తుంటాం. సో అదే ప్రకారం ఈ సంఘాన్ని గురించి ప్రభు చెప్తున్నప్పుడు ముందు వారిని క్షుణ్ణంగా చూసి దౌర్భాగ్యుడవు అన్నాడు, తర్వాత దిక్కుమాలిన వాడవు అని అన్నాడు, ఆ తర్వాత దరిద్రుడవును అన్నాడు, ఆ తర్వాత గురుడి వాడవు అన్నాడు, ఆ తర్వాత దిగంబరుడవై ఉన్నావని ఎరుగక అని అంటున్నాడు. సో నీవు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు, అయినా కూడా నీ పరిస్థితి ఏంటో నీకు తెలియదు. యు ఆర్ బ్లైండ్ టు యువర్ ఓన్ సిచ్యువేషన్, యు ఆర్ బ్లైండ్ టు యువర్ ఓన్ కండిషన్. ఈ రోజున మనలో చాలా మంది దేవుడి యొక్క నిజమైనటువంటి సహాయమును పొందలేకపోవడానికి కారణం ఏంటంటే వీఆర్ బ్లైండ్ టు అవర్ ఓన్ కండిషన్. మనకున్నటువంటి పరిస్థితికి మనము గుడ్డివారముగా ఉన్నాం, మన నిజమైనటువంటి స్థితి ఏంటో మనము ఎరుగని వారముగా ఉన్నాం. ఒకవేళ నేను చాలా పాపముతో నిండినటువంటి వ్యక్తిని అని ఎప్పుడైతే గుర్తిస్తానో అప్పుడు నా యొక్క స్థలం ఎక్కడో తెలుసా? యేసు పాదాల దగ్గర. నేను కడుక్కోవడానికి ఉపయోగించేటువంటి పదార్థం ఏంటో తెలుసా? యేసు రక్తం. ఎందుకంటే నా పాపం అంతా కడిగి వేయబడాలంటే అదే నాకు అవసరం. చాలా మంది యేసు ప్రభుకు దూరంగా ఎందుకుంటారు? చాలా మంది యేసు ప్రభు యొక్క సువార్త వింటూ ఉన్నా కూడా స్పందించకుండా ఇంకా కఠినంగా ఎందుకుంటారు? ఎందుకుంటారంటే వారి యొక్క పరిస్థితి వారికి కనిపించట్లేదు. వారు అనుకుంటారు, మేమంతా బాగున్నాం, మేము మర్యాదస్తులం, మాకన్ని తెలుసు, మా జీవితంలో మాకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి. ఏవి దేవుడు మనం కలిగి ఉండాలన్నాడో అవి మనం వదిలిపెట్టేసి మనం కావాలనుకున్నవి మనం పెట్టుకుని వాటి కోసం మన జీవితాన్ని దారపోస్తూ మనం ఏదో గొప్ప అని అనుకుంటే మరి ప్రభు అయినటువంటి యేసు వారిని పలికినటువంటి పదాలే మనల్ని కూడా పలుకుతాడు. అండ్ ఒక మేధావి అన్నట్లు ప్రపంచంలో అందరికన్నా నిజమైనటువంటి దౌర్భాగ్యుడు ఎవరో తెలుసా? జాగ్రత్తగా వినండి, తన అవసరత ఏంటో తాను ఎరుగనటువంటి వాడే నిజమైనటువంటి దౌర్భాగ్యుడు అంట. వాడికి వాడు మోసం చేసుకున్నంత ఇంకెవరు వాడికి మోసం చేయలేరు. సో వినయము అందుకనే అవసరం. వినయ మనస్కుడు ఏం చేస్తాడంటే తన లోపాలను ఎరిగి ఉంటాడు, కనుక హెచ్చించుకునేందుకు అసలు ప్రయత్నమే చేయడు, హెచ్చించుకునేందుకు ప్రయత్నమే చేయడు. సో మనలో లోపాలు ఉన్నాయని ఎంతమంది అనుకుంటున్నారు? మనలో లోపాలు ఉన్నాయా లేక మనం ఆల్రెడీ పర్ఫెక్టా? రౌండ్ అబౌట్ పర్ఫెక్ట్ కాదు కదా. వీఆర్ ఆల్ ఇంపర్ఫెక్ట్ పీపుల్ బీయింగ్ పర్ఫెక్టెడ్ బై గాడ్, దేవుని చేత సంపూర్ణ పరచబడుతున్నటువంటి వారం. అయితే మనం అందరం కూడా ఇంకా అనేక విషయాల్లో సంపూర్ణులముగా చేయబడాలి. మన లోపములు మన పాపములన్నింటినీ దేవుడు ఒక్కొక్కటి తీసేసి మనల్ని బాగు చేస్తున్నాడు. మా చిన్న పాప చేత ఆమెకు నోట్లో వేలు పెట్టుకోవడం అలవాటు, మానిపించడానికి కొంతకాలం పట్టింది. సో అది తనకు తప్పు అని తెలియదు, కానీ అది మంచి అలవాటు కాదు అని తల్లిదండ్రులుగా మాకు తెలుసు. సో మానిపిస్తుంటే చేయి తీసేస్తుంటే మళ్ళీ పెట్టుకుంటుంది, చేయి తీసేస్తుంటే మళ్ళీ పెట్టుకుంటుంది. సో దాన్ని మానిపించడానికి కొంత టైం పట్టింది. దేవుడు కూడా నీవు నేను చేసేటువంటి తప్పులను మానిపించడానికి ఆయన ఇష్టంతో చేస్తుంటాడు, కానీ టైం పడుతుంది. ఆయన దాన్ని తీసేస్తుంటాడు మీరు మళ్ళా, ఆయన తీసేస్తుంటారు మీరు మళ్ళా. అఫ్ కోర్స్ మీరు వేలు పెట్టుకుంటున్నారు అనట్లేదు, మీలో ఉన్నటువంటి ఆ బలహీనతలు లోపాలు ఏంటో అవే మీరు చేసుకుంటూ పోతూ ఉంటారు. కాకపోతే దేవుడు వాటి నుండి బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాడు. మనం తగ్గింపు గలవారమైతే తొందరగా నేర్చుకుంటాం, లేకపోతే చాలా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. వినయంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏంటో మనం చూద్దాం త్వరగా. వినయం ఏం చేస్తుంది? ఇతరులకు సహాయము చేస్తుంది, వారి అవసరాలను తీరుస్తుంది. దానికి వ్యతిరేకమైనటువంటి గర్వం ఏంటి? ఇతరులను గాయపరుస్తుంది, వారిని తన అవసరాలు తీర్చుకోవడానికి వాడుకుంటుంది. ఇది వినయానికి గర్వానికి ఉన్నటువంటి చాలా పెద్ద వ్యత్యాసం. వినయానికి ఉన్నటువంటి మరో లక్షణం ఏంటి? ప్రతి ఒక్కరిలో మంచిని చూస్తుంది. ఆమేన్. వినయ మనస్కులు ప్రతి ఒక్కరిలో మంచిని చూస్తారు, గర్విష్ఠులు ప్రతి ఒక్కరిలో చెడుని చూస్తారు. మీలో 99 మంచి ఉండి ఒక్క చెడు ఉంటే వాడు దాన్నే చూస్తుంటాడు. అందుకనే భార్యాభర్తల మధ్యలో గింగింగ్ ఎందుకంటే ఆ స్పౌస్ లో ఉన్నటువంటి మంచిని చూడకుండా వారిలో ఉన్నటువంటి చెడుని చూస్తుంటారు, దాన్నే భూతద్దం పెట్టి హైలైట్ చేస్తూ ఉంటారు. వినయ మనస్కులు ఆ ప్రకారం చెయ్యరు, వారిలో ఉన్న మంచిని చూస్తారు, దాన్ని పొగిడి దాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తారు. సర్ రాబర్ట్ మేయర్ అనేటువంటి ఒక గొప్ప బ్రిటన్ కి చెందినటువంటి మ్యూజిషియన్ ని సన్మానిస్తున్నారు. ఆయన 100వ పుట్టిన రోజున సన్మానిస్తున్నప్పుడు చాలా మంది గనులు, రాజవంశస్థులు ఆ యొక్క సన్మాన కార్యక్రమానికి వచ్చారు. సో వారిలో బ్రిటిష్ సోషలైట్, చాలా పెద్ద వ్యక్తి ఆమె, లేడీ డయానా కూపర్ అనేటువంటి స్త్రీ కూడా వచ్చింది. చాలా మంది గొప్ప వాళ్ళు వచ్చారు కనుక ఆమె కూర్చుని మరొక గొప్ప స్త్రీతో మాట్లాడుతూ ఉంది. లేడీ డయానా చాలా ముసలి వ్యక్తి కనుక ఆమె చూపు స్పష్టంగా కనిపించదు. సో పక్కన కుర్చీలో కూర్చున్నటువంటి మరొక గొప్ప స్త్రీతో మాట్లాడుతూ స్త్రీలకు ఒక బలహీనత ఉంటుంది. ఆ స్త్రీల ముఖాలు చూస్తారు ఫస్ట్, తర్వాత మెడలు చూస్తారు. ఎంతమంది చూస్తారు స్త్రీలు? క్రిస్టియన్ అయిపోయినంత మాత్రాన మీలో పెద్ద మార్పు రాదులేండి, నగా నటరా కనిపించగానే ఏమైపోద్ది. సో ఈమె ఫస్ట్ ముఖం, తర్వాత మెడ. ఎస్ఆర్ నో చెప్పండి, అవునా కదా? ఎస్. సో ఈమె కూడా మెడ చూస్తే మెడలో దగదగ మండిపోతుంది అనమాట ఆ యొక్క డైమండ్ నెక్లెస్. ఆ నెక్లెస్ కు ఒక ప్రత్యేకత ఉంది, కేవలం రాణిగారు మాత్రమే వేసుకునే నెక్లెస్, ఎవరు వేసుకోవడానికి అవకాశమే లేదు, అంత ఖరీదైన నెక్లెస్. అది చూడగానే ఈమె గుర్తుకొచ్చింది, ఇది కేవలము మా దేశపు రాణి క్వీన్ ఎలిజబెత్ మాత్రమే వేసుకునేటువంటి నెక్లెస్, ఈ నెక్లెస్ ఈమె దగ్గర ఎందుకుందని ఆమె కొంచెం లేచి దగ్గరకు వచ్చి చూసినప్పుడు రాణిగారు అని గుర్తించింది. వెంటనే, మ్యామ్ మ్యామ్ ఐఎమ్ సారీ మ్యామ్, ఐఎమ్ సారీ మ్యామ్, ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ యువర్ హైనెస్ అని ఆమెను క్షమించమని కోరుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు క్వీన్ ఎలిజబెత్ అంది, ఏం పర్వాలేదు, ఎందుకంటే ఈమె ఒక మాట అంది, మీ యొక్క కిరీటము లేకపోతే నేను మిమ్మల్ని రాణి ఎలిజబెత్ అని గుర్తించలేకపోయాను అన్నప్పుడు రాణి అయినటువంటి ఎలిజబెత్ ఒక మాట అంది, ఈ రోజున నేను నా కిరీటాన్ని వేసుకుని రావడానికి ఒక కారణం ఉంది, ఎందుకంటే ఈ రోజున రాబర్ట్ మేయర్ కి సన్మానం జరుగుతోంది, అందుకని నేను నా కిరీటం వేసుకొని రాలేదు, ఆయన మీద అందరి దృష్టి ఉండాలని నేను నా కిరీటం వేసుకోకుండా వచ్చానంది. ఎంత మంచి మాట ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆమె కిరీటం వేసుకుని వస్తే రాబర్ట్ మేయర్ గారిని ఎవరు పట్టించుకునేవారు కారు, అందరి దృష్టి రాణి గారి మీదకి వెళ్ళిపోయేది. సో ఒక రాణి ఆ స్థాయిలో ఆలోచించగలిగింది, ఈ రోజు ఆయన రోజు, ఈ రోజు ఆయన సన్మానం కనుక అందరి దృష్టి ఆయన మీదే ఉండాలి, నేను ఎవరి దృష్టిని ఆకర్షించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆమె పనిచేసింది. ఆమెలో ఉన్నటువంటి వినయానికి అది ఒక తార్కాణంగా మనకు కనబడుతోంది. గర్వం ఆ పని చేయదు. గర్వం ఏం చేస్తుంది, ఈ రోజున మీ పెళ్ళైనా వారి పెళ్లిలాగా వచ్చి పోజు కొడతారు. ఎస్ అది గర్వానికి ఉన్నటువంటి లక్షణం. సో గర్వము తన్ను తాను పెంచుకునేందుకు, తన్ను తాను పొగుడుకునేందుకే ప్రయత్నం చేస్తుంది. వినయములో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, ప్రతి మనిషి దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు సృజించబడ్డాడు బడింది కనుక వారిని గౌరవించాలి అనేటువంటి లక్షణం వినయానికి ఉంటుంది. అండ్ వినయము మొదట దేవుడికి, ఆ తర్వాత దేవుడి పోలికలో ఉన్నటువంటి ఇతరులకు స్థానాన్ని ఇస్తుంది, ఆ తర్వాతే తన్ను పెట్టుకుంటుంది. సో హంబుల్ పర్సన్ లైఫ్ లో ఫస్ట్ కమ్స్ గాడ్ అండ్ దెన్ కమ్స్ అదర్స్ అండ్ దెన్ కమ్స్ సెల్ఫ్. గర్వం ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో ఫస్ట్ కమ్ సెల్ఫ్, తర్వాతే గాడ్, తర్వాతే అదర్స్. సో ఒకసారి మీరు ఆలోచించండి, మీరు వినయముతో బ్రతుకుతున్నారో లేకపోతే మీకు తెలియకుండా మీ యొక్క హృదయంలో గర్వం అనేది ఉందో. చాలా మంది జీవితంలో అవమానకరమైనటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే వారు ఇంకా గర్వముతోనే జీవిస్తూ ఉన్నారు. వినయములో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, తన్ను తాను తన భాషలో, సంభాషణలో వ్యక్తపరచుకుంటుంది. వినయ మనస్కులు మాట్లాడినప్పుడు మాటలు మనకు వినబుద్ధి అవుతాయి, హాయినిస్తాయి, మనకు నెమ్మదినిస్తాయి. గర్విష్ఠులు మాట్లాడినప్పుడు మాటలు ఎట్లా ఉంటాయి, కసక్కన కూర్చుకుంటుంటాయి. వారి దగ్గర ఉండడానికి కూడా మనకి ఇబ్బంది అనిపిస్తుంది. వారి చూపులు ఒక రకంగా ఉంటాయి, వారి మాటలు ఒక రకంగా ఉంటాయి, కానీ వినయ మనస్కులు అలాంటి వారిగా ఉండరు. వారు మాట్లాడినప్పుడు ఇతరులకు ఉపశమనం కలుగుతుంది. వినయంలో ఉన్నటువంటి మరో లక్షణం ఏంటంటే, పగ తీర్చుకోదు. పగ తీర్చుకోదు. వారికి నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఎదుటి వ్యక్తిని గౌరవిస్తోంది కనుక, దేవుడి చిత్తానికి లోబడుతుంది కనుక, స్వంత ప్రయత్నం చేసి పగ తీర్చుకోవడానికి, త్వరగా ఇతరుల తప్పులు బట్టి వారిని కిందకి దించేయడానికి వినయ మనస్కులు ప్రయత్నం చేయరు. ఈ విషయాన్ని గురించి చెప్తున్నప్పుడు నాకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప భక్తుడు జార్జ్ విట్ఫీల్డ్ గారి యొక్క స్వంత అనుభవం గుర్తుకొస్తోంది. ఆయన యొక్క పీక్ సీజన్లో, అంటే ఆయన యొక్క సుప్రీం పీరియడ్లో ఉన్నప్పుడు, వేలాది మందికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కొంతమంది శత్రువులు ఉంటారు. ఆ ప్రకారమే జార్జ్ విట్ఫీల్డ్ను కూడా ఇష్టపడినటువంటి కొంతమంది శత్రువులు ఆయన గురించి చెడు పుకారు చేయడం మొదలుపెట్టారు. ఒకడైతే ఆయనకి ఇంత పెద్ద ఉత్తరం కూడా రాసేశాడు, ఆయన్ని విపరీతంగా విమర్శించి తిడుతూ. అదంతా చదివినప్పుడు ఆయన ఒకే ఒక లైన్తో ఒక ఉత్తరాన్ని ఆ మనిషికి రాశాడు, ప్రియమైనటువంటి శత్రువు, ఏంటి ప్రియమైనటువంటి శత్రువు నీలాగా నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు, నీవు నా గురించి కొన్ని విషయాలు దీంట్లో రాశావు, కాకపోతే దాన్ని బట్టి నీకు థ్యాంక్స్. అయితే నీకు ఇంకొక మాట నేను చెప్పాలి, అదేంటంటే నీకు నా శత్రువులందరికీ తెలియనంత చెడు నా గురించి నాకు తెలుసు, దాన్ని బట్టి నేను నిన్నేమన్నాను రాసేశాడు. ఎందుకంటే ఇతరులకు తెలియనంత చెడు మనకు మనలో ఉందని మనకు తెలుసు. ఎస్ఆర్నో? సో ఎవరు వినయ మనుషులు దాన్ని గుర్తిస్తారు. గర్విష్ఠులు నాలో చెడు ఉందని అనుకోరు. లోకమంతా వచ్చి నువ్వు చెడ్డోడి అంటే మీరే చెడ్డోళ్ళు అంటారు గర్విష్ఠులు. వినయ మనుషులు ఇతరులు తమను విమర్శించినప్పుడు అవును కదా నాలో ఈ లోపం ఉంది కదా దీన్ని సరిదిద్దుకోవాలి కదా అని అనుకుంటారు. ఇతరులను తప్పు పట్టే కన్నా వారిలో ఒకవేళ తప్పులుంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. సో అందుకనే హ్యూమిలిటీలో ఉన్నటువంటి గొప్పతనము, దానికి ఉన్నటువంటి బలం ఏంటంటే కరెక్షన్ని తీసుకుంటుంది. ఏదో చర్చిలో కూడా ఎప్పుడైనా దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తే చాలా మంది లోబడరు. మీకు తెలుసా లోబడకపోవడం ఏంటి? గర్వానికి తార్కాణం అనమాట. వినయ మనస్కుడు లోబడతాడు, అవును కదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు, నేను ఇన్ని సంవత్సరాలు ఈ ప్రకారం బ్రతికాను అది తప్పు అని దేవుడు వాక్యం ద్వారా నాకు చూపిస్తున్నాడు, కనుక నేను దీన్ని మార్చుకుంటాను, విడిచిపెడతాను, దేవుడి వాక్యానికి నన్ను నేను అప్పగించుకుంటాను, ఆ ప్రకారం నేను జీవిస్తాను అనుకునేది దీన మనస్కుడి యొక్క మనస్తత్వం. కానీ గర్విష్ఠి ఆ ప్రకారం కాకుండా ఆ పాస్టర్ చెప్తున్నాడు అది పాస్టర్ అభిప్రాయం అనుకుంటాడు. అర్థమవుతుంది కదా నా పాయింట్? ఎవరు చెప్పినా కూడా వాక్యానుసారంగా ఉంటే ఆ దేవుడి దగ్గర నుండే వస్తుంది. అండ్ దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. డైరెక్ట్గా మీరు వాక్యం తెరిచినప్పుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు, లేకపోతే మీ పరిస్థితుల ద్వారా మీతో మాట్లాడతాడు. ఆయన యొక్క వినయమును మనము కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అండ్ వినయ మనస్కులకు ఉండేటువంటి మరో లక్షణం ఏంటంటే ఇతరులు క్షేమాన్ని పొందినప్పుడు, లాభాన్ని పొందినప్పుడు, ఇతరులు పైకి వచ్చినప్పుడు వినయ మనస్కులు సంతోషిస్తారు. గర్విష్ఠులు అస్సలు సంతోషించరు. వాడు పెరుగుతున్నాడంటే వీడు తిండి కూడా తిండు, వాడు తిని పండుకుంటాడు, వీడికి తిండి పోదు, నిద్ర రాదు. ఎస్ఆర్నో? ఇది ఫ్యాక్ట్. ఎన్నో రాజ్యాలు పడిపోవడానికి, ఎన్నో ప్రభుత్వాలు కూలిపోవడానికి, ఎన్నో సంఘాలు నాశనం అయిపోవడానికి ఇది ఒక కారణం అయిపోయింది. ఆయన పెరిగిపోతున్నాడు, నేను పెరిగిపోవట్లేదు అని వీళ్ళు ఉన్నది కూడా కోల్పోయేటువంటి పరిస్థితిలోనికి వచ్చేస్తారు. ఒక మాటను మనం దయచేసి చదువుదాం, పేతృపత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు 5వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం 2 వచనాలు చదువుదాము. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. ఆ 2 వచనాల్లో మీరు గమనిస్తే దీన మనస్సు, దీనులకు, దీన మనస్కులై అని 3 సార్లు వినయాన్ని గురించి దేవుడు మనకు గొప్ప పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు వాటిలోనికి నేను వెళ్ళను, కానీ ఒక్కటి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా సరే హెచ్చింపబడాలి అనేటువంటి కోరికను కలిగి ఉంటే, అందరికీ ఉంటుందా కోరిక, ఆయా రంగాల్లో మనం పైకి రావాలి, ఆయా విషయాల్లో మనం హెచ్చింపబడాలి, గొప్పగా ఉండాలి అని ఆశపడతాం, మనం ఏం చేయాలంటే మన లైఫ్లో ఏ విషయంలో మనం హెచ్చింపబడాలో, ఏ విషయంలో పైకి రావాలో, ఏ విషయంలో ఘనత పొందాలో దాన్ని దేవుడికే విడిచిపెట్టాలి. నీ ఒక ఉద్యోగి అయితే అక్కడ నీవు చేయాల్సినంత మంచిగా పనిచేయి, వ్యాపారి అయితే నమ్మకంగా నీతిగా వ్యాపారం చేయి, గృహిణి అయితే ఆ ప్రకారము చక్కని గృహత్వాన్ని నడిపించు, విద్యార్థిని అయితే చక్కగా చదువుకో, మరి నీ విద్యలో లేకపోతే నీ గృహంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ సేవలో నిన్ను ఏ స్థాయికి హెచ్చించాలో అది దేవుడికి విడిచిపెట్టు. యు డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రిజల్ట్స్ టు గాడ్. అండ్ దెన్ బైబిల్ చెప్తోంది, తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండండి. సో మనల్ని మనం హెచ్చించాల్సినటువంటి ప్రయత్నం మనం చేయనప్పుడు దేవుడు తగిన సమయంలో మనల్ని పైకి తీసుకుని వస్తాడని దేవుని వాక్యం చెప్తోంది. ఆ ప్రకారం మనం ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. ఒక అబ్జర్వేషన్ గురించి మీకు చెప్తాను. సువార్తలు మనకు 4 ఉన్నాయి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. నవి 4 సువార్తల్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే మత్తయి సువార్తను మత్తయి సువార్తికుడు రాశాడు, కానీ ఆయన ఎక్కడ తాను దాన్ని రాసినట్లు నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. మత్తయి సువార్తికుడు ఏ ప్రకారం రక్షించబడ్డాడో మనకు తెలుసు. అతడు ఒక సుంకరి, యేసుప్రభు అతన్ని దర్శించి అతన్ని పిలిచాడు, అతడు ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టాడు. ఆయనకు ఈ యొక్క సువార్తను రాసే ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఆయన యేసుప్రభు యొక్క అంటే ఘనత కొరకు ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. కానీ మీరు మత్తయి సువార్త చదివితే దాని గురించి ఆయన రాయలేదు. మత్తయి సువార్తలో మత్తయి తన గురించి ఏమీ రాసుకోలేదు. కాకపోతే పేతురు గురించి ఎక్కువ రాశాడు, అంద్రేయ గురించి రాశాడు. ఆయన గొప్పతనాన్ని, ఆయనను చూపించుకునే ప్రయత్నం ఆయన సువార్తలో ఎక్కడ ఆయన చేయలేదు. ఇంకోటి మీరు మార్కు సువార్తను చూస్తే మార్కు రాశాడని మనం అందరం అనుకుంటాం. కాకపోతే చరిత్ర చెప్పేటువంటి విషయము, బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే పేతురు మార్కుకు తన యొక్క జీవిత విశేషాలన్నింటినీ చెప్పినప్పుడు వాటన్నిటిని కూడా మెమోయర్స్గా మార్కు మరి సంక్షిప్తం చేసి మార్కు సువార్తను రాశాడు. సో మార్కు సువార్త యొక్క రియల్ ఆథర్ ఎవరు అంటే అపోస్తలుడైన పేతురు అని మనం చెప్పుకోవచ్చు. సో పేతురు గారి గురించి మార్కు సువార్తలో రాయబడింది. ఏం రాయబడింది? పేతురు చేసినటువంటి ఘనకార్యాల గురించి మార్కు సువార్తలో రాయబడలేదు. నిజానికి పేతురు యొక్క వైఫల్యాల గురించి మార్కు సువార్తలో రాయబడింది. పేతురు సముద్రం మీద నడిచినటువంటి సంఘటన మార్కు సువార్తలో మనకు ఎక్కడ కొసాన కూడా కనిపించదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే నేను ఒక పత్రిక మొదలు పెడతాను, నా పత్రికలో నీ గురించే రాస్తాను, నేను నా గురించి ఏం రాయను. చాలా మంది సంఘాలు లేకపోతే సేవకులు వారి పత్రికల్లో ముందు ఫోటో వారిదే, మధ్య ఫోటో వారిదే, చివరి ఫోటో వారిదే, ప్రతి ఫోటో వారిదే. ఎస్ ఆర్ నో? సో అది యాక్చువల్గా స్పిరిచువల్ మ్యాగజైన్ కాదు, ప్రాపగాండా మ్యాగజైన్ అనొచ్చు. ఆ ప్రకారం చాలా ఉన్నాయి. కాకపోతే మార్కు సువార్తలో పేతురు తన్ను తాను చూపించుకోలేదు. కాకపోతే ఒకటి చూపించాడు, యేసును 3 సార్లు ఎరుగునని బొంకడాన్ని చూపించాడు. తన యొక్క లోటుపాట్లను ఆయన చూపించుకున్నాడు. ఇక లూకా సువార్తకు వచ్చేద్దాం. లూకా సువార్తకు వస్తే లూకా సువార్తని ఎవరు రాశారు? లూకా సువార్తికుడు రాశాడు. లూకా ఒక వైద్యుడు. మామూలుగా ఏమని పెట్టుకోవాలి? ద గ్రేట్ డాక్టర్ లూక్స్ గాస్పల్ అని పెట్టుకోవాలి. కానీ ఆయన పేరు ఎక్కడ కనిపించదు. ఆయన 2 పుస్తకాలు రాశాడు, ఒకటేమో లూకా సువార్త, ఒకటేమో అపోస్తలుల కార్యములు. రెండిట్లో కూడా ఆయన పేరు కనిపించదు. ఆయన గొప్ప వైద్యుడు, ఆయన ముందు రెవరెండు తర్వాత డాక్టరు, రెండు పెట్టుకోలేదు. సో వీరందరూ నిజమైనటువంటి గొప్ప భక్తులు. మరి వీరినే మనం కొంత ముందుకు వెళ్ళి అంటే ఈ పెంతకోస్త దినాన్న పరిశుద్ధాత్మ వచ్చి వారిని నింపక మునుపు యేసు సిలువకు పోయేటువంటి సమయంలో జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వెళ్ళి చూస్తే యేసును తీసుకుపోయి సిలువేసి చంపుతారని ఆయన ఒకవైపు బోధ చేస్తుంటే వీరు గ్రూప్ గట్టి మాట్లాడుకుంటున్నారు, మనలో ఎవడు గొప్ప, మనలో ఎవడు గొప్ప, మనలో ఎవడు గొప్ప అని. ఇలాంటి శిష్యులను, గర్విష్ఠులైనటువంటి శిష్యులను, అహముతో నడిచినటువంటి శిష్యులను ఆయన ఎలా మార్చేశాడంటే వారిని వారు మర్చిపోయేటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. ఇక యోహాన్ సువార్తకు వచ్చేయండి. యోహాన్ సువార్తలో యోహాన్ ఏమని రాస్తాడు? తన పేరు రాయడు. ఏమని రాస్తాడు? యేసు ప్రేమించిన శిష్యుడు అని రాస్తాడు. సో డైరెక్ట్ గా వారిని వారు రివీల్ చేసుకునేందుకు ప్రయత్నం చేయలేదు. సో నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసి, నిజమైనటువంటి దైవ జనుడికి ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే తన్ను పెంచుకోడు. బాప్తిస్మం ఇచ్చి యోహానుకున్నటువంటి గుణమే వారికి ఉంటుంది, ఆయన హెచ్చవలను నేను తగ్గవలను. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది జీవితాల్లో ఆయన పేరట నేను హెచ్చవలను, ఐ విల్ యూజ్ ద క్రాస్ to promote myself. That's blasphemy. క్రీస్తు యొక్క సిలువను, ఆయన యొక్క శ్రమను మనల్ని పెంచుకోవడానికి వాడుకోవడం అనేది దేవ దూషణ. కాకపోతే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజున మన హైదరాబాద్ లోనే అట్లాంటి ఘోరమైనటువంటి సేవకులు ఎక్కువైపోతున్నారు. సో ప్రతిదీ గొప్ప, ప్రతిదీ గొప్ప, మా గొప్ప అనుకునేటువంటి వారే ఎక్కువ. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు దీవించేది ఎవరిని? దీన మనస్కులను ఆయన దీవిస్తాడు, తగ్గించుకున్న వారిని దీవిస్తాడు, వారిని తన సమయంలో పైకి తీసుకుని వస్తాడు. దీవెన ఏ ప్రకారము దీన మనస్కునికి లభిస్తుంది? ఒకవేళ నీవు దీన మనస్కుడిగా జీవిస్తే, నిన్ను నీవు తగ్గించుకొని వినయముతో నీవు బ్రతికితే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ద్వారా సమాజాన్ని దీవిస్తాడు అనేది బైబిల్ మనకు బోధిస్తోంది. ఒకసారి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం తిప్పండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము. ఇక్కడ ఒక విశేషమైన వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇతడు ఇశ్రాయేలీయుడు కాదు, ఇతడు అన్యుడు. 12 వచనాలు చదువుతున్నాను. ఇటలీ పట్టాలమనబడిన పట్టాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇతనికి నిజంగా దేవుడు తెలియదు, నిజమైనటువంటి దేవుడితో ఇతనికి సంబంధము లేదు. అయినా కూడా ఇతడు యొక్క విశ్వాసం ఏంటంటే పైన దేవుడు అనేవాడు ఉన్నాడు. సో ఆ దేవునిని నేను గౌరవించి ఆయన చిత్త ప్రకారం నా జీవితాన్ని జీవించుట నాకు చాలా అవసరం అనుకున్నాడు. నిజానికి మీరు ఆలోచిస్తే ఆయన ఒక శతాధిపతి, అంటే ఒక హయ్యర్ అఫీషియల్. ఆయన దీని గురించి ఆలోచించాల్సినంత సమయము అవసరం ఆయనకు లేదు. ఆయన విపరీతమైనటువంటి పనిలో ఉంటాడు, మంచి ఆదాయం ఉంది, కావలసినటువంటివన్నీ ఉన్నాయి. అయినా కూడా దేవుడి గురించి ఆలోచించాడు, ఆయన దేవుని యందు భక్తిని కలిగి ఉన్నాడు, ఆయన దేవునికి ప్రార్థన చేసేవాడు, ప్రజలకు బహు ధర్మము చేసేవాడు. ప్రజలకు ధర్మం ఎందుకు చేశాడు? అది దేవుడికి ఇష్టమైన పని అని ఆయన చేశాడు. ఆయన చేసిన మరో గొప్ప పని ఏంటంటే ఆయన ఒక్కడే దేవుని మీద భక్తిని కనపరచలేదు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయి ఉన్నాడు. ఇట్లాంటి ఫ్యామిలీస్ అంటే నాకు చాలా ఇష్టం. తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యెహోషువా ఒక మాట అన్నాడు, నేను నా ఇంటి వారందరూ, ఇంట్లో కొందరు అనలేదు, నేను ఒక్కడిని చేస్తే చాలు. చాలామంది ఎట్లా సరిపెట్టుకుంటానంటే, అబ్బో నాకు ఒక్కడికి భక్తి ఉంది దేవా చాలు, నా భార్య మొండిది పర్వాలా వదిలే, నేను ఒక్కడిని, లేకపోతే నా పిల్లలు నా మాట వినరు, నా భర్త నా మాట విండు, నేను ఒక్కదాన్ని. అఫ్కోర్స్ వారు అలా వ్యతిరేకులుగా ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేయలేం. కాకపోతే మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మనం దేవుడి సన్నిధిలో ఉండగలిగితే దానికన్నా గొప్ప దీవెన లేదు. కొర్నేలిలో మనం గమనించే విషయం ఏంటంటే ఆయనకున్నటువంటి పొజిషన్ని బట్టి, ఆయనకున్నటువంటి పొజిషన్స్ని బట్టి ఆయన గర్వించలేదు. ఆయన తన్ను తాను తగ్గించుకొని దేవుని యొక్క అనుగ్రహంతో తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కొనసాగించుకోవాలనుకున్నాడు. దట్ ఈస్ ద హ్యూమిలిటీ దట్ వీ సీ ఇన్ కొర్నేలియస్. And because of that humility, God blessed Cornelius and God saved Cornelius and his family. Ainanu aina kutumbanni aina teeskunochinatvandi sneehitulandarni kuda devudu divinchadu. Cornelilo vinayam undi ani cheppadaniki maroka vachananni meeku choopisthanu. 10th adhyayam 33rd vachanam, ventane ninnu pilichitini neevu vachinadi manchidi, idi petrutho Cornelius cheptunnadu, prabhu neeku aagnyapinchinavanniyu vinutakai ippudu memandaramu devuni eduta ikkada koodi unnamani cheppanu. Enta manchi lakshanam చూడండి. పేతురు భక్తుడిని పిలవమని దేవుడు చెప్పగానే పేతురు కోసం మనుషుల్ని పంపించాడు. పేతురు అక్కడ నుండి ఇక్కడికి వచ్చే సమయంలో కొర్నేలి తన ముఖ్య స్నేహితులను, తన బంధువులను, ఇంటి వారందరినీ ఇంట్లో ఒక చోట చేర్చి వారందరినీ అక్కడ కూర్చోబెట్టాడు. అండ్ పేతురు వచ్చిన తర్వాత పేతురుతో ఏం చెప్తున్నాడు, దేవుడు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి మేము ఇక్కడ కూర్చున్నాం. వినడానికంటే అక్కడ వాడబడినటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే కేవలం చెవులతో వినడానికి కాదు, విన్న ప్రకారము చేయడానికి మేము ఇక్కడ కూర్చున్నాం. ప్రతి సంఘస్థుడు ఆ ప్రకారం చర్చకొస్తే ఎంత బాగుంటుంది. పాస్టర్ గారు, ప్రభు మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చెప్పండి, వినడానికి పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే ఎంత బాగుంటుంది. చర్చిలు మారిపోతాయి. ఎస్ఆర్నో పాస్టర్ గారు, మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము వస్తాం కూర్చుంటాం వింటాం, మేము పోయేది మేము పోతాం. ఇది చాలా మంది పరిస్థితి. అది వినయము లేకపోవడం చేత జరిగే పరిస్థితి. కానీ కొర్నేలిలో వినయం ఉంది కనుక దేవుడు ఏం చెప్పినా చేస్తానన్నాడు. అండ్ 44 వర్స్ లో మీరు చూస్తే అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. సో వారందరినీ కూడా దేవుడు తన ఆత్మ చేత దీవించాడు. వారందరూ రక్షణ పొందడానికి, ఆయన ప్రజలుగా ఆయన యొక్క ఈవులన్నీ అనుభవించడానికి దేవుడు వారికి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. సో నీవు తగ్గించుకుంటే నీ కుటుంబం అంతా కూడా దీవించబడుతుంది, నీ యొక్క సమాజానికి నిన్ను దేవుడు దీవెనగా మారుస్తాడు. విలియం బార్క్లే గారు ఒక స్టోరీ చెప్పేవారు. ఎప్పుడో పురాతనమైనటువంటి గ్రీసులో స్పార్టా అనేటువంటి పట్టణంలో ఒక వ్యక్తి ఉండేవాడు, పెయిడోరేటోస్ అనేటువంటి వ్యక్తి. ఆ స్పార్టా పట్టణానికి గవర్నర్ని ఎంపిక చేసేటువంటి సమయంలో చాలా మంది దానికోసం పోటీ పడ్డారు. ఈ పెయిడోరేటోస్ కూడా పోటీ పడ్డాడు. 300 మంది లిస్టుని వారు తయారు చేశారు. ఈయన యొక్క అప్లికేషన్ కూడా ఇచ్చినప్పటికీ ఈయన పేరు ఆ 300 లిస్టులో లేదు. సో వెంటనే ఈయన బంధువులు, ఈయన స్నేహితులు వచ్చి ఆయన్ని మరి అంటే ప్రోత్సహించడానికి, ఆయన్ని బాధపడకుండా నిమ్మలపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు పెయిడోరేటోస్ ఒక మాట అన్నాడు, ఆ దేశానికి లేకపోతే ఆ ప్రాంతానికి గవర్నర్గా ఉండడానికి ఈ స్థలంలో 300 మంది నాకన్నా యోగ్యులు, గనులు ఉన్నారు. ఉన్నారు అని నేను తెలుసుకున్నాను. అది నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. అంటే నాకన్నా యోగ్యమైన వారు గనులు ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించటం మన దేశానికి క్షేమం కనుక నాకు ఏ దుఃఖము లేదని చెప్పేసి తను తాను దానికి దూరం చేసేసుకున్నాడు. అదే వేరే వారైతే నానా రకాలుగా లాబీ చేసి ఇంకోటి చేసి కూపీలాగి అక్కడికి పోయి వారి యొక్క స్థానాన్ని వారు ఆక్రమించుకునే పనిచేసేవారు. కానీ పేడరేటస్ ఆ ప్రకారం చేయలేదు, తగ్గింపు కలిగి వేరుగా ఉండిపోయాడు. ఆ తరువాత ఆయనను అవకాశం వెంబడించి వచ్చింది. ఆయన ఒక లెజెండ్ అయిపోయాడు. ఆయన అంత గొప్ప నాయకుడు మరొకడు లేడు అన్నటువంటి స్థితిలోనికి ఆయన ఎదగడానికి ఆయనకు అవకాశాలు వచ్చాయి. సో తగ్గింపు కలిగినటువంటి వారిని తప్పకుండా మరి ఒక రోజున దేవుడు హెచ్చిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తిస్తాం. రెండవది, నీవు తగ్గింపుతో ఉంటే నీ యొక్క పని స్థలము దీవించబడుతోందని కూడా బైబిల్లో మనకు నేర్పించబడుతోంది. ఆదికాండం 39వ అధ్యాయం మనందరికీ పరిచయమైనటువంటి విషయమే ఇది. కాకపోతే బహుశా మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒకటి రెండు విషయాలు నేను మీకు చూపిస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో నేను జస్ట్ 2-3 చదువుతాను. మొదటి వచనం చదువుతున్నాను. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరను ఒక ఐగుప్తియుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీనొద్ద అతని కొనెను. అంటే యోసేపును పొతీఫరు ఒక బానిసగా కొనుక్కున్నాడు. సో యోసేపును అతడు ఒక బానిసగానే వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రతి విధమైనటువంటి నీచమైనటువంటి పనిని యోసేపుతో చేయించడం కోసమే అతడు అతన్ని కొనుక్కున్నాడు. కాకపోతే తర్వాత 2వ వచనంలో మీరు గమనిస్తే యెహోవా యోసేపునకు తోడై ఉండెను. యోసేపును సొంత అన్నలు అమ్మి పారేశారు, అతనికి దూరం అయిపోయారు. కానీ దేవుడు ఎప్పుడు అతన్ని విడిచిపెట్టలేదు, ఎడబాయలేదు. ఆయన అతనికి తోడుగా ఉన్నాడు. అతడు బానిసగా ఉన్నప్పుడు కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని మనం అనుకోవద్దు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన కష్టాన్ని తర్వాత మనకు లాభకరంగా చేసేందుకు పని చేస్తాడు. సో దేవుడు ఆయనకి తోడుగా ఉండి ఆయన చేసిందంతా కూడా అతని చేతిలో యెహోవా సఫలము చేసినని యజమానుడు చూచినప్పుడు ఎట్లా చూశాడు? ఆ యజమాని అన్యుడు, వాడికి యెహోవా గురించి ఏమి తెలియదు, వాడికి ఐగుప్తీయుల దేవుళ్ళు తప్ప మరో దేవుడు తెలియదు. అలాంటప్పుడు ఈ నిజమైనటువంటి దేవుడి గురించి వాడికి ఎట్లా తెలిసింది? యోసేపు యొక్క ప్రార్థన ద్వారా, యోసేపు యొక్క ప్రవర్తన ద్వారా, యోసేపు నడుచుకున్నటువంటి నడవడి ద్వారా ఇతడు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు, ఇతడు యథార్థ పరుడు, ఇతడు నమ్మదగిన వాడు, ఇతడు నీతిమంతుడు, వీడు ఈ ప్రకారమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించడానికి కారణం వీడి యొక్క దేవుడి మీద వీడికున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం. అంటే వీడు ఎప్పుడు కూడా దేవుడిని తోడుగా కలిగి ఉన్నాడు, అందుకనే దేవుడు వాడు చేసే ప్రతి పనిని దీవిస్తున్నాడు అని అతడు గుర్తించగలిగాడు. ఎంత గొప్ప ఎగ్జాంపుల్! ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మీ ఆఫీసులో మీ బాస్ మీకు దేవుడి మీద అంత గొప్ప విశ్వాసం ఉంది, మీరు అంత యథార్థమైనటువంటి భక్తులు, కనుకనే మీ యొక్క పనిని మీ ప్రాజెక్టులను దేవుడు దీవిస్తున్నాడు అని గుర్తించగలిగితే మీ ఆఫీస్ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఆమేన్. అది ఆయన గుర్తించిన తర్వాత ఏం చేశాడు? అతనిని తన యొద్ద పరిచర్య చేసుకునేవాడిగా పెట్టాడు. అక్కడ నుండి పర్సనల్ అసిస్టెంట్గా చేసేసుకున్నాడు. ఆ తర్వాత అతన్ని ఇంటి మీద విచారణకర్తగా పెట్టాడు, అడ్మినిస్ట్రేటర్గా మార్చేశాడు. ఆ తర్వాత మీరు 6వ వచనంలోకి వస్తే అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించేసి ఇక అతన్ని తన యొక్క కాన్ఫిడెన్షియల్ పర్సన్గా మార్చుకున్నాడు. ఆయన తినడము తప్ప తనకేముందో ఏమి లేదో విచారించిన వాడు కాదు. ఆ సొసైటీలో బానిసలను అంత నమ్మేవారు కారు. ఒక బానిసను ఈ పొతీఫర్ లాంటి ఒక సైన్యాధిపతి అంత నమ్మాడంటే ఆయన యొక్క హ్యూమిలిటీ అండ్ ఆయన యొక్క హోలీనెస్ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. సో నీవు ఆ ప్రకారం తగ్గింపు కలిగి ఉంటే దేవుడు నిన్ను నీ పని స్థలంలో దీవిస్తాడు. నీ బాస్ నిన్ను కర్స్ చేయకుండా నీ బాస్కి కాన్ఫిడెన్షియల్ మెంబర్గా మారేటువంటి అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. మూడవది, ఇఫ్ యు ఆర్ హంబుల్ యువర్ చర్చ్ విల్ బి బ్లెస్. నీవు తగ్గింపు కలిగి ఉంటే నీ సంఘం అంతటిని దేవుడు దీవిస్తాడు. అపోస్తలుడైన పౌలు కన్నా గొప్ప ఉదాహరణ మనకు మరొకటి కనిపించదు. పౌలు భక్తుడు తన జీవితంలో ఆయన ఒకటి నేర్చుకున్నాడు, వినయాన్ని నేర్చుకున్నాడు. కనుకనే ఆయన దాని గురించి అనేకులకు ఆ యొక్క సంఘ పత్రికలకు రాశాడు. మీరు తర్వాత చదువుకోండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 9వ వచనంలో ఆయన తన గురించి మాట్లాడినప్పుడు అపోస్తలు అందరికంటే తక్కువ వాడను అని అంటాడు. సో ఫస్ట్ అపోస్తలతో ఆయన పోల్చుకున్నప్పుడు వారందరికన్నా తక్కువ వాడను అని చెప్పాడు. ఎఫెసీ 3వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధులందరికంటే అత్యల్పుడను అని అంటాడు. సెయింట్స్ లో ఐఎమ్ ద లీస్ట్ అని అంటాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలోనికి వస్తే పాపులందరిలో ప్రధానుడను అని అంటాడు. ఐఎమ్ ద చీఫెస్ట్. అలా ఆయన అందరితో పోల్చుకున్నప్పుడు తను తాను నేల మీద పారేసుకున్నాడు. కనుక దేవుడు ఆయన్ని హెచ్చించి అందరికన్నా గొప్ప దైవ సేవకునిగా, గొప్ప విశ్వాసిగా మన ముందు నిలబెట్టాడు. ఆయన ద్వారా ఆ సంఘాలన్నింటినీ కూడా దేవుడు దీవించాడు. సో మనము మన సంఘానికి దీవెనగా ఉండాలంటే తగ్గింపుతో మనం జీవించినప్పుడు దైవ కార్యాలు గొప్పగా జరుగుతాయి. చాలామంది అనుకుంటుంటారు, నేను దేవుని చేతుల్లో వాడబడాలి, నేను ఒక సాధనంగా ఉండాలి. ఏ ప్రకారం జరుగుతుంది? దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా? వినయ మనస్కులను వాడుకుంటాడు. ఆమేన్. వినయ మనస్కులను వాడుకుంటాడు. మీకు పెద్ద టాలెంట్ ఉండకపోవచ్చు, మీకు పెద్ద ట్రైనింగ్ ఉండకపోవచ్చు, మీకు పెద్ద మరి ఇతర విషయాలు ఉండకపోవచ్చు, కానీ మీకు దీన మనస్సు ఉంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆలివర్ క్రాంవెల్ ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్న దినాల్లో ఆయన ఒక చోటికి వచ్చాడు. ఆ చోట యాక్ మినిస్టర్ కథీడ్రల్ అనేటువంటి ఆ కథీడ్రల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన లోపలికి పోతుంటే పక్కనే 12 మంది అపోస్తలుల యొక్క వెండి విగ్రహాలు కనిపించాయి. ఆయన తనతో వచ్చినటువంటి పనివారిని అడిగాడు, వీళ్ళందరూ ఎవరు అని. వీళ్ళందరూ ఆది అపోస్తలులు అని వారు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన వెంటనే ఒక్క నిమిషం చూసిన తర్వాత చెప్పాడు, వీళ్ళందరినీ దించేసి వీళ్ళందరినీ కరిగించి సమాజంలో మంచి కోసం వాడేయమని చెప్పాడు. సో వెంటనే ఆ 12 సిల్వర్ స్టాచ్యూస్ని వారు పైనుండి దించారు. ఖజానాకు పంపిస్తే ఖజానాలో ఆ వెండిని కరిగించారు, వాటిని నాణ్యాలుగా చేశారు, పేదోళ్ళకి పనిచేశారు. మనము ఆ పెడెస్టల్ మీద స్టాచ్యూస్గా అట్లా ఉంటే ఎవరికి ఉపయోగపడం, దించినప్పుడే ఉపయోగం. సో యేసు కూడా మన సంఘం కొరకు, అంటే దేవుని యొక్క సంఘం కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? తండ్రి, నా ప్రజలను దించు, వారిని దంచు, వారిని వాడు. అంతే ఆయన ప్రార్థన. నా ప్రజలను దించు, వారిని నీ యొక్క కొలిమిలో దంచు, అండ్ వారిని అందరికీ పంచు. సో నువ్వు దివినప్పుడే నీవు ఇతరులకు ఉపయోగపడతావు. నువ్వు పైనే ఉన్నావు అనుకో, I will still stand like a statue. You will stay there. Birds will come and drop. What? Their droppings on your head. అంతకన్నా ఇంకోటి ఉండదు. కానీ దించబడి, దంచబడి, పంచబడినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. ఇంతవరకు ఒకవేళ మిమ్మల్ని మీరు తగ్గించుకోకుండా, దేవునికి మీరు లోబడకుండా ఒకవేళ జీవిస్తూ వచ్చినట్లయితే అది పాత ఇస్రాయేలీయుల యొక్క జీవన విధానం. వారికి వచ్చినటువంటి పెద్ద సమస్యకు కారణం ఏంటంటే వారు తమను తాము తగ్గించుకోలేదు. వారు విర్రవీగారు, కనుకనే అరణ్యంలో కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండొద్దంటే మనల్ని మనం తగ్గించుకోవడం చాలా చాలా అవసరం. సో నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు. మనల్ని మనము తగ్గించుకోకపోతే, మన హృదయాన్ని హంబుల్ చేసుకోకపోతే మన హృదయం హార్డన్ అయిపోతుందని బైబిల్ చెప్తోంది. మీరు Hebrews 3 చదువుకోండి, దాంట్లో ఒక మాట ఉంటుంది, నేడు మీరు ఆయన స్వరము వినిన ఎడల మీ హృదయమును కఠినపరచుకోకుండా అని ఉంటుంది. ఆయన మాట విని మనము విధేయత చూపించకపోతే మన హృదయము కఠినపరచబడుతుంది. చాలామంది దేవుని యొక్క మాటకు లోబడకపోవడానికి, విధేయత చూపించకపోవడానికి బేస్ రీజన్ ఏంటో తెలుసా? దే హ్యావ్ ప్రైడ్. వారి హృదయంలో గర్వం ఉంది. ఆ, నేను దేవుడి మాట వినకపోతే నాకేమీ కాదు అన్న ఆలోచనతో వారు బ్రతుకుతారు. వినయ మనస్కులు అట్లా కాదు, గజగజ వణికిపోతారు. దేవుడి మాటను వినగానే దాన్ని అమలు చేసేందుకు వారు పరిగెత్తుకుంటూ ప్రయత్నం చేస్తారు. అలాంటి జీవితం నీకుందా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ముగింపులో ఒక యవనస్తుడు, చిన్న పిల్లవాడు, ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఎప్పుడో జరిగినటువంటి మీటింగ్ అన్నమాట. ఆ మీటింగ్లో విలియం అనేటువంటి పిల్లవాడు ఆ మీటింగ్కి వెళ్ళి ఇంటికి సాయంత్రం వచ్చిన తర్వాత తల్లి అడిగింది వాడిని, ఎట్లా జరిగింది మీటింగ్ అంటే, మీటింగ్ బాగానే జరిగింది, ఈ రోజున ఒక జాన్ అనేటువంటి వ్యక్తి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఆల్టర్ దగ్గరకు వచ్చాడు, కాకపోతే మమ్మీ మమ్మీ జాన్ మాత్రం ఈ రోజున దేవుని యొక్క సమాధానాన్ని పొందడు, జాన్ మాత్రం దేవుడికి దగ్గర అవ్వడు, జాన్ మాత్రం రక్షణ పొందడు అన్నప్పుడు ఆ తల్లి అడిగింది విలియంని, ఎందుకని విలియం నువ్వు ఆ ప్రకారం చెప్తున్నావు అన్నప్పుడు వాడు చెప్పాడు, మమ్మీ మమ్మీ జాన్ ఒకే మోకాలు వంచాడే. అండ్ తర్వాత నెక్స్ట్ లైన్ చెప్పాడు, జాన్ 2 మోకాళ్ళు వంచేంత వరకు, తన్ను తాను పూర్తిగా తగ్గించుకునేంత వరకు ఆ దుష్టునికి దేవుడి నెమ్మది రాదే మమ్మీ అన్నాడు. ఇది ఆ చిన్న పిల్లవాడికి తెలిసినటువంటి పెద్ద థియోలాజికల్ ట్రూత్, చాలా మంది పెద్దలకు తెలియదు. అందుకని యేసుప్రభు ఒక మాట అన్నాడు, దేవుడు తన బిడ్డల ద్వారా, బాలుల ద్వారా ఆయన గొప్ప మాటలు వినిపించగలడు అని. సో మనము 2 మోకాళ్ళు వంచినప్పుడు, మన హృదయాన్ని వంచినప్పుడు, దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. వినయ మనస్కులకు దేవుడి సన్నిధిలో స్థలం ఉంది, అండ్ దేవుడి యొక్క సంకల్పంలో వారికి స్థలం ఉంది. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఉదయాన మీ వాక్యమును మేము వినడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకు మీకు స్తోత్రం. మీ వాక్యమును మేము విని మమ్మల్ని మేము ఆ యొక్క వెలుగులో చూసుకొని మార్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. అవును తండ్రి, నన్ను మమ్మను మీ ఎదుట మేము పెడుతున్నాం. మేము వినయ మనస్కులమై జీవించినట్లు మీ కృప మాకు దయచేయండి. ఎల్లప్పుడూ మా దృష్టి మా ప్రభువైన యేసు మీదే ఉంచడానికి, ఆయన దీన మనస్కుడు గనుక మేము కూడా దీన మనస్కులమై ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియ బిడ్డలు చేసే ప్రార్థనలో వారిని మీరు బలపరచండి, వారికి సహాయం చేయండి. వారు అన్ని విషయాల్లో తగ్గించుకుని మీ చేత హెచ్చింపబడే అనుభవాన్ని కలిగి ఉంట కృప చూపించమని దీవించమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
ఆత్మ ప్రేరేపితమైన ఆరాధన ద్వారా ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా? వాక్యానుసారమైన ఆరాధన ద్వారా వాక్య రూపమై ఉన్న దేవుని ఆరాధించాలనుకుంటున్నారా? ఆశీర్వాదకరమైన ఆరాధన ద్వారా ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారా? రండి, ఆత్మ ప్రేరేపితమైన వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన ఆరాధనకు ఆహ్వానం. ఆదివారం ఉదయం 7:30 నుండి 9:45 వరకు విక్టరీ వర్షిప్ సెంటర్, స్వీకారుక్కర్ ఆడిటోరియం, జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్.
చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94. మా టెలిఫోన్ నంబర్స్ 0402711-3266, సెల్ నంబర్ 9848573 9 3.